ఏదైనా అమ్మాయిలు తయారయ్యాడు వాడు, ఇళ్లలో అమ్మాయిలే. అలాంటి స్థితి ఉన్నా బయట ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా ఆలయాలు ఇంకా సజీవంగా ఉన్నాయి అంటే, ఆలయాల్లో ఆరాధనలు సవ్యంగా సాగుతున్నాయి అని అంటే, మీలాంటి వాళ్ళందరి యొక్క తోడ్పాటే దానికి కారణం. మీలాంటి వాళ్ళందరి యొక్క సపోర్ట్ ఇది చాలా ప్రధానమే. లేకపోతే ఏం చేస్తారండి పాపం వాళ్ళు? ఎవరి సపోర్ట్ లేకపోతే ఆయనకి ఎంత శ్రద్ధ ఉంటే లాభం ఏంటి? ఎంత పాండిత్యం ఉంటే లాభం ఏంటి? ఎన్ని అవసరాలు ఉంటే మాత్రం లాభం ఏంటి? సపోర్ట్ ఇస్ ఇట్. మీరందరూ ఆ పని చేస్తున్నారు. మీ అందరికీ మేము అనేక అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. ఈ ఆలయ వ్యవస్థ సమాజానికి ఎలా ఉపయోగపడాలని 1000 సంవత్సరాలకి పూర్వం రామానుజుల వారు ఏర్పాటు చేసి పెట్టారు. అంతకుముందు ఇలాంటి స్థితి లేదు. అంతకుముందు ఆలయాల్లో అందరూ పాల్గొనేటటువంటి సిస్టమ్ ఉండేది కాదు. అంతకుముందు ఎప్పుడైనా సరే ఏదో అక్కడ ఎవడో చేసుకుంటాడు, వాళ్ళ వరకు చేసుకుంటారు, దేర్ ద హోల్ జాబ్ ఎండ్స్. కానీ రామానుజాచార్యుల వారు వచ్చిన తర్వాత అది కేవలం ఒకళ్ళ కోసం కాదయ్యా, సమాజం అంటే అన్ని వర్గాల వాళ్ళు ఉంటారు. అన్ని వర్గాలు సమాజంలో ఉండే వాళ్ళందరూ కూడా ఆలయపు సేవల్లో కలవాలి, ఆలయపు సేవల్లో ఇన్వాల్వ్ కావాలి. అలా కలిస్తేనే సమాజం దృఢంగా ఆరోగ్యవంతంగా ఉంటుంది. కేవలం బ్రాహ్మణులు ఒక్కళ్ళే కూర్చుని ఆలయాల్లో పూజలు చేసుకుంటూ కూర్చుతారనుకోండి, ఇన్ వాట్ వే యు ఆర్ కన్సర్న్ ఫర్ దట్? మనకెందుకంటే ఇప్పుడు అలాంటి ఆలయాలు మనకు కూడా అందులో ఎదురు. ఇప్పుడు మీరు అందరూ వచ్చారు, ఇక్కడ కూర్చున్నారు, మీకు కూడా ఏదో చెప్తున్నారు, మీ చేత కూడా అనిపిస్తున్నారు, మీ చేత కూడా చేస్తున్నారంటే ఓ మనం కూడా ఓకే ఏదో కొంత సర్వీస్ చేయొచ్చు, కమా లెట్స్ గో అనిపిస్తుంది. నువ్వు లోపల రావడానికి వీలేదు, అక్కడి నుంచి అలా నమస్కారం పెట్టుకుని వెళ్ళిపో అని అనుకోండి, ఎందుకు వస్తారు మీరు ఆలయానికి? ఈ సిస్టమ్ ని ఏర్పాటు చేసినటువంటి మహనీయులు రామానుజులు గారు 1000 ఏళ్ళు ఏర్పాటు చేసి పూజలు వాళ్ళు చేయనివ్వండి, పారాయణ వాళ్ళు చేయనివ్వండి, బట్ దేర్ ఆర్ సో మెనీ సర్వీసెస్ కదండి ఇంకా బయట చేయగలిగిన వాళ్ళు. ఎవరు పాపం పూలు గుచ్చుతున్నారు, అక్కడెవరో పొట్లాలు కడుతున్నారు, అవేవో వస్త్రాలు ప్యాక్ చేస్తున్నారు, అవేవో అక్కడ పక్కన దారాలు సిద్ధపరుస్తున్నారు, ఆ పక్కన కుర్చీలు వేస్తున్నారు, ఆ వచ్చేవాళ్ళకి ప్రసాదాలు పెడుతున్నారు, అక్కడ మొత్తం బయటంతా క్లీన్ చేస్తున్నారు. హౌ మెనీ సర్వీసెస్ ఆర్ దే? ఇలాంటి వాటిల్లో కూడా అందరినీ మనం ఇన్వాల్వ్ కానివ్వకపోతే ఎట్లాగా? అంచేత అందరూ సమాజంలో ఉండే అన్ని వర్గాలు కూడా ఆలయపు సేవల్లో ఒక కుటుంబంగా కలిసి ఉండాల్సిందే. ఇది దైవ కుటుంబం, ఇది భగవత్ కుటుంబం. ఇది ఆ పద్ధతిని రామానుజులు వారు ప్రవేశపెట్టారు. ఈ వాటికి ఇది సజీవంగా మన సమాజం బ్రతికి ఉందంటే, ఇన్ని ఆటుపోట్లు మన మీద పడుతున్నా తట్టుకుని, పైసా ఆస్తి లేకపోయినా ఇంకా మన సమాజంలో ఈ ఆలయ వ్యవస్థ జీవించి ఉందంటే వారు చేసినటువంటి ఉపకారం. మహానుభావులు వారి 1000 సంవత్సరాలు గడిచాయి ఇప్పటికి, దాన్ని దృష్టిలో పెట్టుకునే ఒకసారి మళ్ళీ వారు చేసిన ఆనాటి సామాజికమైనటువంటి రిఫార్మేషన్స్ సంస్కరణలు మళ్ళీ మనం అనుసంధానం చేసుకోవాలి, మళ్ళీ మనం తలుచుకోవాలి. ఒకసారి కాదు, మళ్ళీ మళ్ళీ తలుచుకోవాలి. మొట్టమొదట్లో వారు చేసినటువంటి సంస్కరణ మొత్తం మన దేశం అంతటా సక్రమంగా సాగేవి. బ్రిటిష్ వాడు ఈ దేశంలో అడుగు పెట్టనంత వరకు, కానీ మళ్ళీ వాళ్ళు అడుగు పెట్టిన తర్వాత వాళ్ళు దే ఆర్ బిజినెస్ పీపుల్, వాళ్ళకి తెలుసు ఎట్లా వీళ్ళ నుంచి రాబట్టాలి అనేది. వాళ్ల వల్ల వచ్చింది ఈ ఆలయాలన్నింటినీ కూడా కమర్షియలైజ్ చేయడం అనేటటువంటి ప్రాసెస్. తిరుపతి లాంటి దేవస్థానాన్ని ఆ రోజుల్లో అంటే 1840s 200,000 ఎవరిస్తే వాళ్ళకి దీన్ని అప్పగిస్తాం. వేలంపాట అంటారు సరేండి, వేలంపాట అలా పెట్టారండి. ఎవడు 200,000 మాకు ఇస్తే నెల కాదు ఏడాదికి వాళ్ళకి దీన్ని అప్పగిస్తాం అంతే. దాన్ని అప్పుడు హాతీరామ్ చీమటి వాళ్ళు తీసుకున్నారు. వీళ్ళు వెళ్ళదా? ఇది వాళ్ళు చేసినటువంటి దౌర్జన్యం. అక్కడి నుంచి మళ్ళీ మన వ్యవస్థ అంతా కూడా నీరు కారడం ఆరంభమైంది. 1000 వచ్చాయి కనుక ఇప్పుడు మళ్ళీ ఒకసారి వారు చేసిన సంస్కరణలని స్మరించడం అనేది మనందరి బాధ్యత. ఇది తిరిగి మళ్ళీ సమాజంలోకి వచ్చేట్టు చేసుకోవాల్సిన అవసరం మనందరిది. ఆలయాలు నడుస్తున్నాయండి, ఎవరి వల్ల నడుస్తున్నాయండి? మీ వల్ల నడుస్తున్నాయా, గవర్నమెంట్ వల్ల నడుస్తున్నాయా? మీ వల్ల నడుస్తున్నాయి, మీ వల్ల నడుస్తున్నాయి. ఇప్పుడు ఎవరో కేసీఆర్ గారు వచ్చి ఆ యాదాద్రికి కొంత ధనాన్ని పెట్టి దాన్ని డెవలప్ చేశారు ఒక్క ఆలయం. బట్ అదర్వైజ్ మిగతా అనేది నడిచేది ఎవరి వల్ల నడుస్తున్నాయండి? మీ వల్ల నడుస్తున్నాయండి. మీరు చేసుకునే బిజినెస్ లో మీరు కట్టుకునే ట్యాక్సెస్ అవన్నీ పోగా ఏదో కొంత ధనాన్ని మీరు పాపం ఇట్నించో అట్నించో ఈ పోపుల డబ్బాలోనో ఆ పోపుల డబ్బాలోనో దాచి దాన్ని పట్టుకొచ్చి మీరు ఇక్కడ ఇస్తే దానివల్ల నడుస్తున్నాయండి ఆలయాలు. వాళ్ళ వల్ల నడవట్లా. వీటిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఎవరిది? మనదే. అందుకే దాన్ని మనకు అందించినటువంటి వారి యొక్క ప్రేరణని కూడా మనం పొందాల్సిన బాధ్యత మనది. దానికోసమనే మీ అందరికీ తెలుసును మనం హైదరాబాద్లో సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని నిర్మాణం చేసుకున్నాం. రామానుజుల వారి యొక్క మూర్తిని నిర్మాణం మనం చేసుకున్నాం. దానిని లోకానికి అందించే ముహూర్తం దగ్గరిస్తోంది. మనందరికీ తెలుసు రామానుజుల వారు ఇట్లాంటి సంస్కరణ చేయడానికి 108 స్థానాలు వారికి తోడ్పడ్డాయి. వాటిని మన స్ఫూర్తి కేంద్రాలు అంటాం, దివ్య దేశాలు అంటాం వాటిని. ఆ 108 దివ్య దేశాలు రామానుజుల వారి చుట్టూ మనం నిర్మాణం చేసుకున్నాం. రామానుజుల వారి మూర్తిని కూడా మనం చక్కగా నిర్మాణం చేసి పెట్టుకున్నాం అక్కడ. వాటిని రాబోయేటటువంటి మాఘమాసంలో అంటే ఫిబ్రవరి 2వ నెల 2వ రోజు నుంచి 2/2/22 ఆ రోజు నుంచి ఆరంభం చేసి 12 రోజులు ఈ కార్యక్రమాన్ని మనం జరపాలి అని మా సిద్ధాంతి గారే నిర్ణయం చేశారు. ఫిబ్రవరి 2 నుంచి 14వ తారీఖు దాకా ఈ ఉద్ఘాటన కార్యక్రమం జరుగుతుంది. దాంతోపాటే ఒక యాగం కూడా జరుగుతుంది. 1,035 కుండాలు ఉండేటటువంటి యాగం, సహస్ర కుండాత్మకమైనటువంటి ఒక క్రతు, 1,000 కుండాలంటే ఎంత ఏరియా పడుతుంది తెలుసిన? ఎప్పుడైనా హోమం జరగడం చూశారా మీరు? ఎక్కడే గుడ్. ఒక కుండం వేసుకుంటే ఎలా ఉంటుందో తెలిసిన మనకి? అలాంటివి 1,000 కుండాలు ఉంటాయి. కుండంలో హోమం దేంతో చేస్తారు? నెయ్యితోటి. ఎలా అంటావు? మళ్ళీ ఈ అని అరిచేటటువంటి ఆ జెర్సీల నుంచి కాదు, సహజంగా మూపురం ఉండేటటువంటి మెడ క్రింద వ్రేలాడే గంగడోలుతో ఉండేటటువంటి ఆవుల నుంచి తీసిన పాలు కావాలి. ఆ పాల్లోంచి తీసిన వెన్న కాదు పని, మళ్ళీ పాలని తోడు పెడితే చిలికితే వచ్చినటువంటి వెన్న, అది కాచిన నెయ్యి కావాలి. ఎంత నెయ్యి పడుతుందో తెలిసిన మీకు సుమారుగా? ఒకటిన్నర లక్ష కిలోల నెయ్యి పడుతుంది. ఎంత? ఒకటిన్నర లక్ష కిలోల నెయ్యి పడుతుంది. దాంట్లో 12 రోజులు హోమ కార్యక్రమాలు మనం చేయాలి అని అంటే దొరుకుతుంది అంటున్నయ్యా? అసలు ఇప్పుడు అట్లాంటి ఆవులే తగ్గిపోయాయి. ఎక్కడడిగినా మా ఇంట్లో జెర్సీలే ఉన్నాయండి అంటున్నారు తప్ప మామూలు ఆవులు ఉన్నాయని ఎవరు అంటల్లా. ఇదివరకు చిత్తూరు అని ఒక జిల్లా ఉంది, ఆవులకి ప్రసిద్ధి. ఆ చిత్తూరులో మేము ఎంక్వైరీ చేస్తే ఏమండి, ఇంకా కృష్ణా జిల్లాలో 5% మామూలు ఆవులు ఉన్నాయండి, చిత్తూరు జిల్లాలో 0% 100% జెర్సీస్ అని చెప్పారు. యూ కెన్ ఇమాజిన్ నెయ్యి సేకరణ ఎంత కష్టం. కొన్ని చోట్ల చేస్తున్నారండి హైదరాబాద్ వాళ్ళు ఆవుని పెంచుకొని, ఐటీ చదువుకున్న కుర్రాళ్ళు ఆ ఉద్యోగాలు మంచి సద్యోగాలు మాని ఏదో చిన్న ల్యాండ్ కొనుక్కొని ఓ ఆవుని జతని పెట్టుకుని పాలు తీసి పెరుగు కాచి ఆ తోడు పెట్టి దాన్ని చిలికి వెన్న చేసి దాంట్లోంచి నెయ్యి కాచి అది వాళ్ళ బతుకు తెరువు కోసం వాడుకుంటున్నారు. అలా చేసిన నెయ్య కిలో 4000. కిలో 4000. మామూలుగా మనం పాలు కొంటే ఎంత ఉంటాయి లీటర్? మీరు మీ అందరు కొంటుంటారు కదా పొద్దునే ఆ బూత్కెళ్ళి, ఎంత ఉంటాయి లీటర్? 60 రూపాయలు. ఇలాంటి ఆవుల నుంచి తీసిన పాలు 200 రూపాయలు 1 లీటర్. ఎస్, పాలు 200, నెయ్యి 4000. మామూలు బయట కొంటే 500 రూపాయలు 600 రూపాయల కిలోకి వచ్చేస్తుంది నీటండి. జెర్సీలోంచి తీస్తే ఇంకా తక్కువకు వస్తుంది. జెర్సీ నుంచి తీసినా గాడిద నుంచి తీసినా పంది నుంచి తీసినా ఒకటేనండి. వాటిని అది ఆవు ఆకారం తప్ప అది ఆవు కాదండి. ఇట్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ యానిమల్, దట్స్ ఆల్ ఇట్ ఈస్. దేశవాళీ ఆవుల నుంచే నెయ్యి సేకరణ జరగాలి. ఏం చేయాలి తెలిసిన? ఇప్పటి నుంచి మనం మన చుట్టుపక్కల ఎక్కడ దేశవాళీ ఆవులు లభిస్తున్నాయి ఆ లభించే వ్యక్తుల్ని ఇప్పటి నుంచి పట్టుకోవాలి. వాళ్ళని మనం రిక్వెస్ట్ చేయాలి, అయ్యా పాలు మాకివ్వండి, ఆ తెచ్చిన పాలతోటి చిలికి దాంట్లోంచి పెరుగు చేసి చిలికి వెన్న తీయాలి, ఆ వెన్నని కాయాలి, దాన్ని స్టోర్ చేసుకోవాలి. ఇప్పటి నుంచి చేస్తే ఏమో అప్పటికి 1.5 లక్ష లీటర్లు కావచ్చు. నెయ్యి స్టాక్ ఉంటుందండి, పాడైపోదు. నెయ్యా ఓ 5-6 ఏళ్ళైనా ఏమి డిస్టర్బ్ కాకుండా హాయిగా ఉంటుందండి మంచిగా కాస్తే. అంచేత మనం స్టాక్ పెట్టి మన దగ్గరికి అందచేయచ్చు. ఎక్కడికి? మన శంషాబాద్ ఆశ్రమానికి, లేదా మా సిద్ధాంతి గారికి అందజేసినా సిద్ధాంతిగా వాటిని అక్కడ చేర్చే ప్రయత్నం చేస్తారు. ఒక్కొక్కరం ఒక్కొక్కరం చేద్దాం. 35 లీటర్లు పాలని మనం కనుక ఈ ప్రాసెస్లో చేస్తే 1 కిలో నెయ్యి వస్తుంది కాబట్టి యావరేజ్. అందుకోసమనే మన ఒక్క ఊళ్ళో లాభం లేదు, ఇది దేశం అంతటి నుంచి మొత్తం ఈ నీతిని సేకరించాలి. అందుకే మన వాళ్ళు రాజస్థాన్ వెళ్ళారు, గుజరాత్ వెళ్ళారు, హర్యానా వెళ్ళారు, బృందావన్ వెళ్ళారు, మధుర బృందావన్ దగ్గర. అక్కడ కూడా గోశాలలు ఉన్నాయి. ఒక్కొక్క గోశాలలోనూ 2000-3000 ఆవులను పెట్టుకుని అన్నీ కూడా మంచి దేశవాళి జాతి ఆవులు, అలాంటి వాటిని పెట్టుకుని వాళ్ళు చేస్తున్నారు అక్కడ. కానీ పాలలోంచి వెన్న తీసేసి చేస్తున్నారు. పాలలోంచి తీయకూడదు, పెరుగులోంచి తీయాలని మేము అడుగుతున్నాం. ఇంకా మనం చూడాలి. రేపు మేము కూడా పెడుతున్నాం ఇక్కడి నుంచి అక్కడికి. మన దేశంలో అతి పెద్ద గోశాల ఒకటి ఉంది రాజస్థాన్లో, ఉంది పథ్మేడా అని దానికి పేరు ఆ ఊరికి. మినిమం 100,000 ఆవులు ఉంటాయండి అక్కడ. 100,000 ఆవులు మినిమం ఉంటాయండి అక్కడ. వరల్డ్ రికార్డ్ అది, గిన్నీస్ బుక్లో కూడా ఎక్కించారు దాన్ని. అక్కడ వాటి యొక్క మేతకి రోజుకి మినిమం 1 కోటి రూపాయలు ఖర్చు అవుతుంది ఒక రోజుకి. అక్కడ కూడా మన వాళ్ళని మేమే పెడుతున్నాం అక్కడికి. రేపు ఒక 4-5 రోజుల్లో అక్కడికి పెడుతున్నాం. అక్కడికి నేరుగా చూసి ఇలాగ వాళ్ళ చేత చెప్పి తయారు చేయించడం కోసం ఎలా వీలవుతుంది అనేది చూడటం కోసం పెడుతున్నాం అన్నమాట. మరి మీలో ఎంతమంది దీనికోసం మనం కూడా కొంత ప్రయత్నం చేయొచ్చు అనుకుంటారో చేయొద్దని చూద్దాం. ఎక్కడ ఇలాంటి ఆవులు ఉన్నాయి వెతకాలి, వాళ్ళ దగ్గర నుంచి మనం ఎట్లా సేకరించాలో ట్రై చేయాలి, ప్రయత్నం చేద్దాం. మాకు మొట్టమొదటి ఛాలెంజ్ ఓన్లీ నెయ్యే, మిగతావన్నీ మాకు పెద్ద ఛాలెంజ్ కాదు. మా సిద్ధాంతి గారు ముహూర్తం పెట్టించారు ఈ మధ్యనే. ఈ 14వ తారీఖు నాడు రామానుజుడి వారి యొక్క మూర్తి ప్రతిష్టాపన జరిగేటటువంటి రోజు. అక్కడ జరిగేటువంటి సహస్రకుండాత్మక క్రతువు కూడా అది మహాపూర్ణాహుతి జరిగేటటువంటి రోజు. ఆ రోజు మనం చేద్దాం అని వారు నిర్ణయం చేశారు. ఈరోజు మన ఆలయంలో ఈ కళ్యాణ మహోత్సవం ఈ ఏడాదికి ఇక్కడ జరిగేటటువంటి కళ్యాణ మహోత్సవం ఈ ఏడాదికి వీడ్కోలు చెప్పే కార్యక్రమం ఇది. శర్వరి ఈ ఏడాది చాలామంది 2020 వస్తోందంటే ఇంత ఇంత పెద్ద పెద్ద కళలు కనిపెట్టుకున్నారు అందరు కూడా 2020 అంటే. అదృష్టం పండి కరోనా వచ్చి కూర్చుంది మధ్యలో. ఆ 2020 వస్తోంది చక్కని తలుపు తీసేటప్పటికి దండమ నెత్తి మీద దూకింది కరోనా. దాని ఇంపాక్ట్ ఇంకా ఇప్పటిదాకా కూడా పోలే, మళ్ళీ క్రమంగా మళ్ళీ పెరుగుతోంది అని అంటున్నారు. రాబోయే సంవత్సరానికి ప్లవము అని పేరండి, ప్లవనామ సంవత్సరం అంటారు. ప్లవం అంటే పడవ. ఏం చేస్తుంది పడవ? దాటిస్తుంది. హోప్ఫుల్లీ ఈ ఏడాది తెచ్చినటువంటి ఈ విషాదం అనే ప్రవాహంలోంచి బహుశా ప్లవనామ సంవత్సరం మనని దాటించేది కావాలి అని మనం ఆశిద్దాం. మన స్వామి శ్రీనివాసుడు కలియుగ నాయకుడు, ఆ రకమైనటువంటి అనుగ్రహాన్ని మనందరి మీద వర్షించాలి అని మనం ప్రార్థన చేసుకుంటూ ఈ శార్వరినామ సంవత్సరానికి మనం వీడ్కోలు పలుకుదాం, ప్లవనామ సంవత్సరానికి స్వాగతాన్ని పలుకుదాం. ఈ కళ్యాణ మహోత్సవం మనందరికీ ఆ శక్తిని బలాన్ని ప్రసాదించుగాక అని మేము ప్రార్థన చేస్తూ మీ అందరికీ కూడా అనేక అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. అప్పుడు చాలాసేపు కూర్చోబెట్టినట్టున్నాం, అయినా దానికోసం నేను సారీ గీరి ఏమి ఉండదు, మీ అదృష్టాలు చక్కగా కూర్చున్నా. ఇంకా కొంతమంది ఈ కైంకర్యాల్లో పాల్గొన్నటువంటి ఉభయదారులను కూడా రికగ్నైజ్ చేయాల్సిన కార్యక్రమం ఒకటి ఉంది అని మా సిద్ధాంతి గారు చెప్పారు. ఆ కార్యక్రమం కూడా త్వరగా జరిపి మనందరికీ ఈ కళ్యాణం జరిగిన తర్వాత ఏం చేయాలి, వివాహ భోజనం మనందరికీ కూడా ప్రసాదాలు అందజేయాలి, దాన్ని మనకి చక్కగా అనుగ్రహించమని మేము సిద్ధాంతి గారిని కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ.